బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలుచుకున్నాడు. బాబా అతన్ని 5 రూపాయల దక్షిణ కోరి అతడా పైకము ఇచ్చేలోగా తనకు ఇంతకుముందే 3 రూపాయలు ముట్టినదని మిగిలిన 2 రూపాయలు మాత్రమే ఇమ్మని బాబా పలికారు. అది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడ్డాడు. బాబా పలికిన పలుకులను రతన్జీ గ్రహించలేకపోయాడు. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాడు. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడుకున్నాడు. బాబా మనస్సు కరిగింది. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేరుస్తాడని చెప్పారు బాబా. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు తిరిగి వచ్చాడు. దాసుకణుకు సిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలియజేశాడు. అంతయు సవ్యంగా జరిగిందని, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినదని, ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి గలదని అన్నాడు. అంతకుముందు తాను 3 రూపాయలు ఇచ్చినట్లు, బాబా ముట్టినట్లు చెప్పిన మాటకు అర్థమేమిటని దాసుగుడిని అడిగాడు. ఇంతకు మునుపు నేనెప్పుడూ సిరిడీకి వెళ్ళలేదు, నా వల్ల బాబాకు 3 రూపాయలు ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచింది. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించారు. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టింది. మౌలా సాహెబ్బను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చింది. నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ సిరిడీకి పోవ నిర్ణయించుకోగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చారు. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయలు ఒకట చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు సిరిడీలోనున్నప్పటికీ దూరంలో ఏమి జరుగుతుందో వారికి తెలుస్తోంది. లేకపోతే మౌలా సాహెబ్కిచ్చిన 3 రూపాయల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటేనని గ్రహించారు. దాసుగణు చెప్పిన సమాధానానికి రతన్జీ సంతృష్టి చెందాడు. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగింది, భక్తి హెచ్చయింది. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి అవధి లేదు. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగారు. కాని 4 మాత్రమే జీవించారు. ఈ అధ్యాయము చివర హరివినాయక్ సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కనదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందాడు. కాని బాబా మాటలు ఎన్నటికీ అసత్యములుగానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టాడు. ఇట్లు బాబా వాక్యం నిజమైంది. హరివినాయక్ సాటే సంతృప్తి చెందాడు. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పుకుని ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. బాబా తనను దర్శించడానికి వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకునుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడుగుతున్నారు? వారు ధనమును ఎందుకు కాంక్షిస్తున్నారు అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకునేది వారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీయూ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని 2 కానీలు గాని ఇచ్చినచో వారితో నూనె పొగాకు కొనిడివారు. బీడీ గాని చిలుము గాని పిలిచేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధణా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనానికై గుంపులు గుంపులుగా రాజొచ్చారు. అప్పుడు బాబా వారిని దక్షిణ అడిగేవాడు. దేవుని పూజ యందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెబుతుంది. దేవుని పూజ యందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఏల ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడిందో వినండి. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అనే అక్షరాన్ని బోధించారు. ఈ అక్షరం వల్ల దేవతలు దమము నవలంబించవలని గ్రహించారు, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకునుట. మానవులు ఈ అక్షరాన్ని దానముగా గ్రహించారు. రాక్షసులు దీనిని దయ అని గ్రహించారు. దీనిని బట్టి మానవులు దానము చేయవలననే నియమం ఏర్పడింది. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలసిందిగా చెబుతోంది. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగను, అణుకవుతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానాలు పోగొట్టుటకు, వారి మనసులను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడిగేవారు. కాని ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకున్నదానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చేది. ఇట్లనేక మందికి జరిగింది. ఇందుకొక ఉదాహరణ, గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో ఇలా వ్రాసుకున్నారు. అతను సిరిడీకి వెళ్ళినప్పుడు గడియ గడియకు బాబా దక్షిణ అడుగుట ప్రారంభించాడు. అందువల్ల అతడు ధనము నుంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించాడని, దాని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనానికి ఎట్టి లోటు లేకున్నదని వ్రాసుకున్నాడు. ఎల్లప్పుడూ కావలసినంత ధనం గణపతిరావు బోడస్కు దొరికేది. బాబా కోరే దక్షిణ ధనమే కాదని కొన్ని సంఘటనల వల్ల మనకు తెలుస్తోంది. బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజే నార్కేన్ అడుగగా అతడు తన వద్ద దమ్మిడీ కూడా లేదని చెప్పాడు. దానికి బాబా ఇట్లన్నారు, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కాని నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము అన్నారు. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకుని విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడు భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగారు. తన వద్ద పైకము లేకపోవడం చేత ఆమె చాలా సిగ్గుపడింది. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పారు. మనలో ఉన్న 6 శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద మచ్చరాలను తనకు పూర్తిగా సమర్పించవలసిందిగా బాబా అడిగారని అతడు తన భార్యకి వివరించాడు. దానికి బాబా పూర్తిగా సమ్మతించారు. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టేవారు. ఆ మరుసటి ఉదయానికి బాబా మామూలుగా పేద ఫకీరుగా కనిపించేవాడు. 10 సంవత్సరాల కాలం వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకున్న బాబా మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలింది. 1000 బాబా దక్షిణ పుచ్చుకునుట భక్తులకు దానాన్ని, త్యాగాన్ని నేర్పుట కొరకే. దక్షిణ గుర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గుర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు, అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునిడివారు కారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద మాత్రమే దక్షిణ అడిగేవారు. బాబా అడిగినచో ఇచ్చదమనుకుని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని తాకేవారు కారు. కొంతమంది దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనేవారు. బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండేవి. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడిగేవారు. వారు అందరూ ధనికులని కానీ, అందరూ బీదలని కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గురించి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించేది. భక్తులు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో వారు అనుకున్న మొత్తాన్ని మాత్రమే తీసుకుని మిగిలిన సొమ్మును బాబా తిరిగి ఇచ్చివేసేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు మొక్కుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనేవారు. వారి వద్ద లేదని చెప్పినా ఎవరి వద్దనైనా అప్పు తీసుకుని ఇమ్మనేవారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దునికొరకు ఖర్చు పెట్టేవారు. మిగిలిన సొమ్మంతయు బీదలకు దానం చేసేవారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యమూ దానం చేసేవారు. సిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చేవారు. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన యాస్తి ఎంతయో 1 కౌపీనము, 1 విడిగుడ్డ, 1 కఫిని, 1 తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెస్తున్నారని అనేవారు. మన పారమార్థికానికి ఆటంకాలు 2 కలవు, 1 స్త్రీ, 2 ధనము. సిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందు 1 దక్షిణ, 2 రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2 ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా ఈ 2 నియమించాడు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి, అనగా రాధాకృష్ణమాయి గృహానికి పంపేవారు. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడేది. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడుతుందని ఉన్నది. సిరిడీ కన్నా పవిత్రమైన స్థలమేమున్నది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. 6వ అధ్యాయంలో సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యిందో, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా ఉండేదో, తుదకు ఆ పనిని దాసుగణు మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట గురించి మనం తెలుసుకున్నాం. ఈ అధ్యాయములో దాసుగణు మహారాజ్ హరికథ చెప్పే విధానాన్ని గురించి తెలుసుకుందాం. నారదీయ కీర్తనా పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేవారు. తలపైన పాగా గాని, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్క, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతి కట్టుకునేవారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగణు ఒకనాడు తయారయ్యాడు. బాబా సెలవు పొందుటకై మసీదుకు వచ్చాడు. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తావై ఎక్కడికి పోవుచున్నావు అని అడిగారు. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగణు జవాబిచ్చాడు. అప్పుడు బాబా, హరికథ చెప్పుటకు ఈ దుస్తులన్నీ ఎందులకు? కోటు, కండువా మొదలగునవి వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారములన్నీ ఎందుకు అనగానే దాసుగణు వాటినన్నింటినీ తీసి బాబా పాదాల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వాటిని దాసుగణు ఏనాడు ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునేవారు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పొలమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైన శరీరంపైన ఏమీయూ తొడిగేవారు కారు. చేతి యందు వీణను ధరించి ఒకచోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోయేవారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు కథ. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియనుగాని, నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్ల దాసుగను హరికథల వల్ల బాబా పేరు కొంకణదేశమంతా ప్రాకింది. నిజంగా దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేక మందికి పరిచయం చేశాడు. హరికథలు వినడానికి వచ్చిన వారికి అనేకమైన రుచులుంటాయి. కొందరు హరిదాసు గారి పాండిత్యానికి సంతోషిస్తారు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము చమత్కారము సంతోషం కలిగిస్తుంది. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వస్తారు. వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసాలు కలుగుతాయి. కానీ దాసుగను చెప్పే హరికథలు విన్నవారి మనసులపై కలిగే ప్రభావం చాలా సమ్మోహనకరంగా ఉండేది. అందుకు ఈ కథను తెలుసుకుందాం. ఠాణాలోనున్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసుగను మహారాజ్ హరికథ చెబుతూ సాయి మహిమను పాడుతున్నాడు. ఆ హరికథను వినడానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే ఒక పేదవాడున్నాడు. అతడు ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. అతడు దాసుగను కీర్తనను అతి శ్రద్ధగా విన్నాడు. సాయి మహిమ వల్ల అతని మనస్సు కరిగింది. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించిట్లు మొక్కుకున్నాడు. బాబా, నేను పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను సిరిడీకి వస్తాను. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను, నీ పేరున కలకండ పంచిపెడతాను అని మొక్కుకున్నాడు. బాబా కృప వల్ల చోల్కర్ పరీక్షలో పాసయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది. కనుక బాబా మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినా అంత బాగుండును అనుకున్నాడు. కాని చోల్కర్ బీదవాడు, వాని కుటుంబము చాలా పెద్దది. కనుక సిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా పర్వత శిఖరాన్నైనా దాటవచ్చును, గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. కాని చోల్కర్కి ఎలాగైనా సాయి ముక్కును తీర్చాలని ఆతృత కలిగింది. కావున తన సంసారానికి అయ్యే ఖర్చులను తగ్గించి కొంత పైకాన్ని మిగుల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. టీలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యాన్ని దాచుటకు ప్రారంభించాడు. ఈ విధంగా కొంత ధనాన్ని మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదాలపై వాలిపోయాడు. ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించాడు. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవని, తనకు ఎంతగా తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాడు. చోల్కర్ బాబూసాహెబ్ జోగు గృహమునందు అతిథిగా దిగాడు. అప్పుడు వీరిరువురు మసీదులో ఉన్నారు. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగానే బాబా జోగును పిలిచి ఇట్లన్నారు, ఈ అతిథికి టీకప్పులలో ఎక్కువ చక్కెర వేసి ఇమ్ము అన్నారు. ఈ పలుకులలోని భావాన్ని గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగిపోయింది. అతడు ఆశ్చర్యపోయాడు. వాని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయింది. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావం ఏమైయుండునానని యోచించాడు. బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకాలను కలుగుజేయవలననే ఉద్దేశించెను. వాని మృక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుట అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రి మొగళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహమునిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిష్టమొచ్చిన చోటుకు పొండి, నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు, నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయాలలో ఉన్న నేను సర్వజన హృదయములందు కూడా ఉన్నానని గుర్తించి పూజించండి. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండగా ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికింది. కుతూహలంగా భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమిటని బాబాను అడిగాడు. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాడు. అందుకు బాబా చిరునవ్వుతూ తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చుచున్నదని, ఆ బల్లి ఆనందించుచున్నది అని బాబా పలికారు. భక్తుడు ఆ పలుకులు నమ్మలేక ఊరకనే కూర్చున్నాడు. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకపోయాడు. కొంతసేపటి తర్వాత ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనానికై సిరిడీకి వచ్చారు. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉన్నది. కాని వాని గుర్రము ఆకలితో ముందుకు పోలేకపోయింది. గుర్రమునకు ఆహారం పెట్టవలసి ఉన్నది. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించాడు ఆ రౌతు. అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడపైకెక్కింది. ప్రశ్నించిన భక్తుని కదంతయు జాగ్రత్తగా గమనించమని చెప్పారు బాబా. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంగా పోయింది. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగులించుకుని ముద్దిడుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడుకున్నారు. ఎక్కడ సిరిడి, ఎక్కడ ఔరంగాబాదు. గుర్రపు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని సిరిడీకి ఇట్లు వచ్చెను. రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రని, వాళ్ళు కలుస్తారని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను. ఇదంతయు బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపిస్తున్నది. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలుగునుగాక. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 2వ రోజు పారాయణము సమాప్తము.